ओम शांति, ओम शांति, ओम शांति। राजयोगम द्वारा ఆధ్యాత్మిక సశక్తీకరణ ఈ విషయాన్ని తీసుకుని మీకోసం ఇక్కడ కార్యక్రమం ఉంచాం. దీని అంతర్గతంగా రాజయోగంతో సంబంధం కలిగి ఉంది. ఆధ్యాత్మిక సశక్తీకరణతో సంబంధం చాలా విషయాలు మీకు తెలియజేయబడ్డాయి. రాజయోగం కోసం ఆత్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము, ఆత్మ పరమాత్మని ఎలా కలవాలి అనే జ్ఞానము, ఇవంతా నిన్న తెలియజేయడం జరిగింది మీకు. ఇప్పుడు ఎంత రాజయోగం కోసం ఆత్మ పరమాత్మ జ్ఞానం అవసరమో అంతే సమయం యొక్క జ్ఞానం కూడా చాలా అవసరం. ఇప్పుడు ఏ సమయం నడుస్తోంది ఇది తెలుసుకోవడం చాలా అవసరం. ఏ విధంగా ఇప్పుడు మనల్ని మనం ఆధ్యాత్మిక రూపంతో సశక్తీకరణ కావించుకుంటూ ఉన్నామో అదేవిధంగా సమయాన్ని తెలుసుకొని ఇప్పుడు సమయం ఏమిటంటే ఈ ఘోర కలియుగ సమయం ఇది. ఈ ఘోరమైనటువంటి కలియుగ సమయంలో నలువైపులా పాపాచారము, అత్యాచారాలు, అనాచారాలు, దురాచారాలు, భ్రష్టాచారాలు అనగా అనేక ప్రకారాలుగా ప్రతి విషయంలో తీసుకుంటే నెగిటివ్ అనేది ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. పాజిటివ్ ఆలోచనలు, సదాచారం అవి చాలా తక్కువగా లభిస్తూ ఉన్నాయి. ఈ నెగిటివ్ ఆచరణ అనేది ఈనాడు ప్రపంచంలో ఎంత దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది, ఎంత అశాంతి పాల్చేస్తూ ఉంది. కొట్లాటలు, జగడాలు, హత్యలు, బలాత్కారాలు, భ్రష్టాచారాలు మొదలైనవన్నీ ఇప్పుడు ఏ సమయం అంటే మనం ఇది తెలుసుకోవాలి, దీన్ని ఎలా మార్చుకోవాలి, ఇది నాలుగవ విషయం. కర్మ సిద్ధాంతము, కర్మ ఫిలాసఫీ. ఎప్పుడైతే కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకుంటామో అప్పుడు మన జీవితంలో పరివర్తన తీసుకొని రాగలం. అప్పుడు మనము ఈ కలియుగాన్ని మార్చి సత్యుగాన్ని తయారు చేయగలం. మనమే మన కర్మల ద్వారా కలియుగాన్ని తెచ్చుకున్నాం, మనమే మన కర్మల ద్వారా సత్యుగాన్ని, ఈ ప్రపంచాన్ని సత్యుగంగా మార్చగలం. ఏ కర్మ ద్వారా ఈ ప్రపంచం అనేది కలియుగమైంది, ఏ కర్మ ద్వారా సత్యుగంగా కాగలదు, ఈరోజు మనము విందాం. దానికోసం మనమేం చెయ్యాలి? కర్మ ఫిలాసఫీని తెలుసుకోవడానికి మొదట కర్మను తెలుసుకోవాలి. కర్మ అంటే ఏంటి? కర్మ అనే శబ్దం అది సంస్కృత శబ్దం. దాని అర్థం ఏంటంటే ఏ ప్రకారమైనటువంటి పనినైనా, ఏ కార్యమైనా కర్మనే అనబడుతుంది. హిందీ వ్యాకరణంలో కర్మకే క్రియ అంటారు, వర్క్. చూడడం, వినడం, మాట్లాడడం, నవ్వడం, కూర్చోవడం, ఏడవడం, తినడం, పడుకోవడం, వెళ్ళడం, నిద్రపోవడం, ఈ క్రియలంతా కర్మ కిందే లెక్క. ఈ విధంగా చూసినట్టయితే మనం ఎన్ని ప్రకారాల కర్మలు చేస్తూ ఉన్నాం, కానీ కర్మ యొక్క పరిభాష కేవలం క్రియే కాదు, పనియే కాదు. కర్మ యొక్క వ్యాపక అర్థం ఉంది కర్మను గురించి. కర్మ యొక్క పరిణామం క్రియ, క్రియ ప్రతిక్రియ, యాక్షన్ అండ్ రియాక్షన్. ఇప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ 3 నిమిషాల యోగంలో కూర్చున్నాం. కర్మ ఫిలాసఫ్ అని తెలుసుకోవడం అనగా యాక్షన్ రియాక్షన్ గురించి తెలుసుకోవడం. ప్రతిక్రియకు ప్రతిక్రియ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ కర్మ ఫిలాసఫీని ఇంకొక శబ్దంలో ఈ విధంగా తెలియజేయవచ్చు. విజ్ఞానాన్ని గురించి చాలా బేసిక్గా చాలా విషయాలు తెలియజేయడం జరిగింది. ఏ విధంగా చేస్తే దానికి ఆపోజిట్గా ఏముంటుంది అనే విషయాన్ని గురించి, ఒక బాల్ను విసిరాము అంటే ఏ పద్ధతి ద్వారా ఏ స్పీడ్తో వేశాము ఏ శక్తితో అదే విధంగా ఆ శక్తితో తిరిగి వాపస్ మన దగ్గరికే వస్తుంది. మీరు యాక్షన్ చేశారు, దాని ప్రకారంగా రియాక్షన్ అంటే ప్రతిక్రియ మీ దగ్గరికే వచ్చింది. కర్మ ఫిలాసఫీని తెలుసుకోవడము అంటే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనగా ఏదైనా పద్ధతి ఉంది, ఏది చేశాము అంటే దానికి వెంటనే దానికి ప్రతిక్రియ అనేది వెంటనే జరుగుతుంది. ఏదైనా పరిణామం అనేది మనం చూస్తాము, పరిణామం వెలువడింది అంటే ఎందుకు ఇలా జరిగింది అంటాం. ఈ విధంగా ఆలోచన చేయడం కూడా అజ్ఞానమే. ఎందుకు ఇలా, ఏదో కారణంతో ఉంటుంది, కారణం లేకుండా ఏది జరగదు. చాలాసార్లు ఒకసారి కాకుండా అనేక సార్లు ఒకే విషయం జరుగుతూ ఉండొచ్చు. ఆ పరిణామం అనేది ఏ రూపంలో వచ్చింది, ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఏ విధంగా మన దగ్గరికి తిరిగి వచ్చింది అనేది వెంటనే తెలుసుకోవడం కష్టం. దానికే చెప్తారు కర్మల గుహ్యగతి చాలా లోతైనది అని. సాధారణ వ్యక్తులు కర్మల యొక్క గుహ్యగతిని తెలుసుకోలేరు. అందుకే మనస్సులో ఎప్పుడు ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి కర్మల యొక్క విషయం గురించి. మంచి ఏది, చెడు ఏది, పాపమేది, పుణ్యమేది, మనం ఎలా తెలియజేయాలి ఈ కర్మ మంచిది ఇది చెడు అని, దానికి పద్ధతి ఏమిటి. చాలాసార్లు చెప్తూ ఉంటాం నేను మంచిగా చేశాను మరి నాకెందుకు చెడు లభించింది, దానికి ఎలా తెలియజేయాలి. కర్మ ఫిలాసఫీ అనగా కంప్లీట్గా జస్టిస్ అనగా సంపూర్ణ న్యాయం. ఏ విధంగా చేస్తామో అదే విధంగా వాపస్ తిరిగి మన దగ్గరికి వస్తుంది. మనం ఏది చేశామో అదే ఇతరుల నుండి కూడా మనకు లభిస్తుంది. మీరు ఇతరులకు కొంచెం ఇచ్చారు, ఇతరులు మీకు కొంచెం ఇచ్చారు, మీరు ఇతరుల పైన ఆపేక్ష ఉంచారు, ఎక్స్పెక్టేషన్ చేస్తామంటే మనం ఊహించుకుంటాం వాళ్ళు నాకు గౌరవం ఇవ్వాలి, ప్రేమ చూపించాలి అని. మొదట మనం ఇవ్వాలి, తర్వాత వాళ్ల నుండి లభిస్తుంది. ఈ విధంగా కర్మల యొక్క ఫిలాసఫీని తెలుసుకుంటాము. మనం ఏ విధంగా బీజం నాటుతామో భూమిలో అలాంటి ఫలమే మనకు లభిస్తుంది. బీజాన్ని బట్టి ఫలం లభిస్తుంది. మామిడికాయ విత్తనం నాటాము అంటే మామిడి ఫలమే లభిస్తుంది కానీ ఇతర ఫలం లభించదు. కాబట్టి కర్మ ఫిలాసఫీని సింపుల్గా తెలుసుకోవడము అంటే మనం ఏది చేస్తే అదే మనకు లభిస్తుంది. కానీ ఇంత సింపుల్ కాదు కర్మ ఫిలాసఫీని తెలుసుకోవడం, అది చాలా లోతైనటువంటిది. దానికే ఈ లోతైనటువంటి విషయాలను సాధారణ వ్యక్తులు తెలుసుకోలేకుండా ఉండే కారణంగా చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఎందుకు అలా జరుగుతోంది, ఎందుకు ఇలా జరుగుతోంది అని. కర్మ ఫిలాసఫీ అనగా మనము సుఖం కోరుకుంటాము, మనం ఇతరులకు దుఃఖం ఇచ్చాము అంటే మనకు సుఖం దొరకాలి అని ఊహించుకుంటాం, కానీ ఇస్తే లభిస్తుంది. ఇతరుల నుండి తీసుకోవడానికి బదులుగా నేనేమిస్తున్నాను అది మొదట యోచన చేయాలి. ఇతరుల పరివర్తన విషయాన్ని గురించి యోచన చేయడానికి మొదట నేను ఏం పరివర్తన నాలోకి తీసుకురావాలి అనేది యోచన చేయాలి. ఇతరులను మీరు మార్చలేరు, మీ చేతిలో వాళ్ల పరివర్తన లేదు, కానీ మీ పరివర్తన మీ చేతిలో ఉంది. మీరెవరికైనా చెప్పగలరు కోపం చేసుకోవద్దు అని, మీరు స్వయం కోపం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళంటారు నువ్వు కోపం చేసుకోవద్దు మొదట అని, నువ్వు కోపం చేసుకోకుంటే నేను చేసుకోను అంటారు వాళ్ళు. కాబట్టి ఇతరులకు నేర్పించేదానికి ముందు మనం స్వయం నేర్పించుకోవాలి, మనకు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్లకు వాళ్ళు టీచర్గా కావాలి. ఇతరులకు టీచర్ కావడం కాదు, మొదట మనకు మనం టీచర్ కావడమే కర్మ ఫిలాసఫీ. కాబట్టి ఈ కర్మ ఫిలాసఫీలో ప్రిన్సిపుల్స్ ఏమిటంటే, మనం ఏం చేస్తూ ఉన్నామో దాన్ని బట్టి కర్మ ఫలిస్తుంది అనేది. ఈ విషయం గురించి యోచన చేయొద్దు, నేను ఇది చేశాను నాకెందుకు ఈ ఫలం దొరికింది, ఏం దొరుకుతుంది, ఇది యోచన చేయకూడదు. కొన్ని విత్తనాలు వెంటనే ఫలం ఇస్తాయి, కొన్ని హైబ్రిడ్ విత్తనాలు అయితే వెంటనే ఫలం ఇస్తాయి, కొన్ని లేట్గా ఫలాలు ఇస్తాయి. అయితే ఖచ్చితంగా ఫలం అనేది లభిస్తుంది, లేటుగా కావచ్చు తక్కువ సమయంలో కావచ్చు. రిజల్ట్ ఉల్టీగా వస్తూ ఉంది, వ్యతిరేకంగా వస్తూ ఉంది అంటే ఈ సమయంలోనే ఆ కర్మ ఫలం దొరికింది అని కాదు. కర్మ ఫలితం అనేది ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నాం రిజల్ట్ సరిగ్గా లేదు అంటే ఈ జన్మదే కాదు, ముందు జన్మలో కూడా మనము అనుభవించేకి వీలవుతుంది. ఆ కర్మ ఫలమే మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నామని అర్థం అవుతుంది. ఈ కర్మగతిని తెలుసుకోవడానికి చాలా విశాలమైనటువంటి బుద్ధి కావాలి, లోతైనటువంటి బుద్ధి కావాలి, స్వచ్ఛ బుద్ధి కావాలి, సూక్ష్మ బుద్ధి కావాలి. అందుకే సాధారణ వ్యక్తులు తెలుసుకోలేరు. ప్రశ్నలు ఉత్పన్నం కావాల్సినటువంటి అవసరం లేదు. కర్మ యొక్క లాను తెలుసుకున్నట్టయితే మూడు విషయాలు తెలుసుకోవాలి. ఇవి ప్రిన్సిపుల్స్. మనం ఏమి నాటుతామో అదే తింటాము, మనం నాటేదే మనం అనుభవిస్తాం. ఇంకా రెండవ ప్రిన్సిపుల్ ఏమిటంటే, ఒక విత్తనం నాటాము అంటే ఒకే ఫలం దొరకదు, చాలా ఫలాలు దొరుకుతాయి. ఒక విత్తనం మనం నాటినట్లయితే దాని ఫలాలు చాలా ఉంటాయి, కానీ ఒక కాయలో చూడండి ఎన్ని విత్తనాలు ఉంటాయో. కాబట్టి ఒక ఫలం, ఒక విత్తనం ఒకే ఫలాన్ని ఇవ్వదు, అనేక ఫలాలు ఇస్తుంది. కాబట్టి మనం కర్మ పైన ఎంత గమనం ఉంచాలి. ఇంకా మూడవ విషయం ఏమిటంటే, ఇప్పుడు వేస్తే ఇప్పుడే లభిస్తుంది అని కాదు, ధైర్యం వహించాలి. ధైర్యం యొక్క ఫలం ఎట్లా ఉంటుంది అంటే మధురంగా ఉంటుంది. వెయిట్ చేయాలి, మంచి పని చేశారు ఫలితం వెంటనే రావాలి అని ఆశించకండి, వస్తుంది, ఖచ్చితంగా మన దగ్గరికి చేరుతుంది. కర్మ పైన అధికారం ఉంది, కానీ నేనేం కర్మ చేస్తూ ఉన్నాను, మాలిక్ అయ్యి యజమాని అయ్యి కర్మ చెయ్యాలి, కానీ ఫలం అనేది ఈశ్వరుని వైపు వదిలేయండి. అయితే సమయం పడుతుంది, ఇది మనం తెలుసుకోవాలి. ఓపిక అనేది చాలా అవసరం, తప్పనిసరిగా మనకు మనం చేసినటువంటి కర్మకు మంచి కర్మకు ఫలం లభిస్తుంది అని తెలుసుకోవాలి. ఇది చాలా సింపుల్ గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ లెక్కాచారం ప్రకారం మనం చూసినట్లయితే మామిడి విత్తనం నాటితే మామిడి పండు దొరుకుతుంది, మరి బొప్పాయి నాటితే బొప్పాయి లభిస్తుంది, నేను పుష్పాలు రావాలి అని కోరుకుంటే బొప్పాయి నాటి అవుతుందా? లేదు. కాబట్టి గమనం ఉంచాలి కర్మ ఫిలాసఫీ గురించి. నేను ఏం విత్తనాలు అంటే సంకల్పాలు చేస్తూ ఉన్నాను, ఏం కర్మ చేస్తున్నాను అనే విషయాలు. నేను ఇతరులకు సుఖం ఇచ్చాను, దుఃఖం ఎందుకు దొరుకుతూ ఉంది? మరి మనకు సుఖం దొరకాలి. చెప్తారు, నేను సిస్టర్ ఎప్పుడు సుఖమే ఇస్తాను, ఎవరికి నేను దుఃఖమే ఇవ్వను, మరి నాకెందుకు దుఃఖం ఇచ్చారు వాళ్ళు అని. దాని జవాబు 2 రూపాల్లో ఇస్తాము. 1, దుఃఖం తీసుకోవద్దు. దుఃఖం ఇచ్చారు అంటే తీసుకోవద్దు. ఒక వస్తువు ఒకరికి ఇచ్చారు అంటే వాళ్ళు తీసుకుంటారో లేదో వాళ్ళ ఇష్టం అది. కానీ ఎవరి దగ్గర ఉంటుంది ఆ వస్తువు? తిరిగి ఇవ్వబోయే వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది. చాలా సార్లు అలా జరుగుతుంది కదా. ఇప్పుడు మ్యారేజ్ పార్టీ ఇట్లాంటి పార్టీలకు వెళ్ళినప్పుడు గిఫ్ట్లు ఇవ్వద్దు అని రాసి ఉంటారు, చెబుతారు, ఫస్టే రాసి ఉంటారు. గిఫ్ట్ తీసుకుని వెళ్లిన వాళ్ళు తిరిగి వాపస్ తీసుకొని రావాల్సి వస్తుంది. ఆ విధంగా చెప్పినప్పుడు వాళ్ళు తీసుకోవడం లేదు. కాబట్టి దుఃఖం అనేది జబర్దస్తిగా ఇచ్చేది కాదు, మనం తీసుకునేది. అది వాళ్ళు ఇచ్చారు, మనం తీసుకోకపోతే వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది. మనం స్వీకరించాము అంటే ఖచ్చితంగా లేకాచారం ఏర్పడుతుంది. దుఃఖం ఇచ్చాము కాబట్టి దుఃఖం పొందుతూ ఉన్నా. నేనెప్పుడు దుఃఖం ఇవ్వను, ఆ వ్యక్తి నన్నెందుకు అనుమాన దృష్టితో చూస్తూ ఉన్నారు అంటాం. నేను దుఃఖం ఇస్తున్నట్లు వాళ్లకు వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. వాస్తవంగా నేను దుఃఖమే ఇవ్వను వాళ్ళకి. ఎందుకు నా పైన అలాంటి భావన ఉంచుకున్నారు? నాకేమో మంచి భావన ఉంది, నేనెప్పుడు దుఃఖమే ఇవ్వలేదు వాళ్ళకి. ఎందుకు నన్ను గురించి ఎందుకు ఆ విధంగా యోచిస్తూ ఉన్నారు అంటాం చాలాసార్లు. లోపల ఈ విధంగా యోచన చేయండి. వాళ్ల కర్మ లెక్కాచారం అది. ఏ విధంగా ఉన్నారో, ఏ విధంగా ఊహించుకుంటున్నారో అది వాళ్ల లెక్కాచారం. అనుమానము, శంక ఇలాంటివి అనేక ప్రకారాలుగా ఆలోచనలు, నెగిటివ్ థింకింగ్ అనేది చేస్తూ చేస్తూ వాళ్లకు వాళ్ళు దుఃఖీలు అవుతున్నారు. ఇతరులు మనకు దుఃఖం ఇవ్వడం మాట కాదది. కొద్ది మందికి ఇతరులతో కొట్లాడకపోతే అన్నమే జీర్ణం, సహించదు, జీర్ణమే కాదు, ఆ విధంగా కూడా ఉంటారు. ఒకరి పేరు శాంతి పేరు, రోజంతా కొట్లాడుతూనే ఉంటది, రోజంతా కొట్లాడమే అందరితో పాటు, ఇంట్లో వాళ్లతో, బయట వాళ్లతో, చుట్టుప్రక్కల వాళ్లతో ఎప్పుడు. కాని పేరేమో శాంతి, కాని జగడ. అందరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు, ఎవరు మాట్లాడకూడదు, ఆమె ఏమైనా అనని అని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్కరు యోచన చేశారు, ఎవరితో ఏం మాట్లాడినా జవాబు ఇవ్వలేదు. అందరూ శాంతిగా శాంతిగానే ఉన్నారు. ఎందుకు నాకు జవాబు ఇవ్వలేదు అని ఆమె ఆలోచించారు. ఎందుకు నేను ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే కూడా జవాబు ఇవ్వలేదని కోపం వచ్చింది. ఒక బావి ఉంది ఎదురుగ్గా, అక్కడికి వెళ్లి తొంగి చూసింది. ఆ నీటిలో తన ముఖం కనబడింది. ఆ కోపంలో నేను అనుకోలేదు, ఎవరో ఉన్నారు అనే భావనతో రాయి తీసుకుని కొట్టింది. అప్పుడు శబ్దం వచ్చింది. ఆ శబ్దాన్ని బట్టి అనుకుంది నన్నెవరో ఒక్కొక్క మాట అంటూ ఉంటే అదే శబ్దం వాపస్ వస్తుంది. మీ అమ్మ ఇలా, మీ నాన్న ఇలా, మీ అన్న ఇలా అంటూ ఉంటే వాపస్ అదే శబ్దమే వస్తుంది. కాబట్టి నేనేం చేస్తే అదే తిరిగి వస్తుంది అనేది దీని నుంచి అర్థం అవుతుంది. కాబట్టి మన కర్మల నుంచినే మనం దుఃఖీలు అవుతూ ఉన్నాం. అట్లాంటి వ్యక్తులు ఉన్నారు సమాజంలో, వాళ్ళని చూస్తే దయ కలుగుతుంది. కాబట్టి వాళ్ళు దుఃఖం పొందుతున్నారంటే అది వాళ్ల లెక్కాచారం. వాళ్లతో నేను మంచి వ్యవహారమే చేయాలి, అది కర్మ మళ్ళీ తయారు కాకుండా ఉంటుంది. మనం హ్యాపీగా ఆనందంగా ఉన్నాము అంటే అందరూ మన నుంచి హ్యాపీగా ఉండగలరు, ఇది ప్రిన్సిపల్. ఇంకా 2వది ఏమిటంటే, మనం ఏమి నాటితే ఆ ఫలం దొరుకుతుంది, లెక్కలేనంత దొరుకుతుంది. మంచికి ప్రతిఫలం అనేది దొరకదు అనే యోచన లేదు. మీ దగ్గర విత్తనం చాలా మంచిది ఉంది, ఏ భూమిలో మీరు నాటారో అది బంజరు భూమి, అది రాళ్ల భూమి, దాని బీడు భూమి, అది ఇట్లాంటి భూమిలో మీరు బీజం వేశారు అంటే నీళ్లు వేయలేదు, మరి బీజం ఎండిపోతుంది. అదేవిధంగా అనుకో ఆలోచిస్తే, నేను బీజం నాటాను నాకు ఫలం రాలేదు అని ఆలోచిస్తే బీజమే అంతా కాదు, ఒక ఓపెన్ గా ఉండేటటువంటి ప్లేస్ లోకి వెళ్లి మనం శబ్దం చేశాము అంటే చాలా జోరుగా, ఏమీ లేదు అక్కడ, చెట్లు లేదు, అడవి లేదు, ఏమీ లేదు, అట్లా రాళ్ళు లేదు, అట్లాంటి చోట్ల శబ్దం చేశామంటే జోరుగా అది గాల్లో ఎగురుతూ ఎక్కడికి వస్తుంది, మన ఆ శబ్దం తిరిగి మన దగ్గరికే రీసౌండ్ అనేది మన దగ్గరికే చేరుతుంది. ఎందుకంటే ఓపెన్ గా ఉండేటటువంటి మైదానం అది, ఆ శబ్దం తిరిగి మన వైపే వస్తుంది. బీజాపూర్ లో ఒక గుహ ఉంది, అక్కడ మనం శబ్దం చేశాము అంటే అది తిరిగి చాలా శబ్దంతో తిరిగి మన దగ్గరికే రీసౌండ్ వస్తుంది. ఖాళీ స్థానం ఉన్నప్పుడు ఆ విధంగా తిరిగి వాపస్ మన దగ్గరికే వస్తుంది ఆ శబ్దము. కొద్దిగా శబ్దం చేసినా లెక్కలేనంత మన దగ్గరికి చేరుతుంది. కాబట్టి స్థానం కూడా, స్థానం యొక్క మహత్వం కూడా ఉంది. స్థానాన్ని బట్టి ఆ విధంగా వినడం జరుగుతుంది. మనం నేను ఒక్క తిట్టే తిట్టాను అంటారు వాళ్ళు, ఏమేమో అన్నారు, ఏదేదో జరిగింది అంటారు, కానీ ఒక మాటకి ఎంత ఫలము అంటే ఒక తిట్టుకు హజార్ మాటలు అనేది, వేల మాటలు అనేది వినాల్సి పడుతుంది. భూమి సరిగ్గా లేదంటే కూడా మంచి ఫలం దొరకదు. అదేవిధంగా మంచి చేశాము అంటే నెగిటివ్ దొరికింది అని ఆలోచిస్తారు. వాస్తవంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనము కర్మ చేశాము అంటే దానికి వెంటనే ఫలము అనేది ఆశించకండి, కొంత ఓపిక పట్టాలి. పిందెలు తినకండి. ఎలా తింటారు పిందెలు? పిందెలు తినడము అంటే ఎలాంటిది అంటే గౌరవము, మర్యాద, మంచి పేరు ఇదంతా తొందరగా ఆశించడమే. దాన పుణ్యాలు చేశారు అంటే వెంటనే నాకు పేరు రావాలి అనుకుంటారు. దానం మీరు చేసినట్లయితే ఎలాంటి దానం చేయాలి? గుప్తంగా దానం చేయాలి. కుడి చేతితో చేసినటువంటి దానము ఎడం చేతికి తెలియకూడదు అంటారు. గుప్త దానానికి మహత్వం ఎక్కువ ఉంది. అడిగి అడిగి చెయ్యము మంచి పని అనేది, శక్తి తగ్గిపోతుంది. తెలిసి చేస్తే, తెలియకుండా చేసే దాంట్లోనే శక్తి ఎక్కువ ఉంది అంటారు. మంచి పని చేశారు మర్చిపోండి, అప్పుడేమవుతుంది? ఖచ్చితంగా ఫలం అనేది సమయానుసారం మంచి ఫలం దొరుకుతుంది. సమయము, సందర్భము, మంచి పని, మంచి దానము, వీటంతటికీ ఖచ్చితంగా ఫలం ఉంటుంది. కానీ వెంటనే ఆశించకుండా ఉండాలి. పరమాత్ముడు చెప్పే విషయం ఏమిటంటే, ప్రతి విషయానికి కూడా, ప్రతి కర్మకు కూడా ఓపిక అనేది, సహనం అనేది చాలా ఉండాలి. ఓపిక ఉన్నటువంటి వాళ్లకు, సహనం అనేది ఉండేటటువంటి వాళ్లకు ఖచ్చితంగా ఫలం దొరుకుతుంది. ఒకవేళ వెంటనే ఆశించారు అంటే ఎండిపోయినటువంటి ఫలం తినడం బాల్యావస్థలో ఉండేటటువంటి పండుని తినడం లాంటిది చెప్తారు. సహజంగా దొరుకుతుంది పాల సమానంగా, కష్టపడేటటువంటి అవసరం లేదు. కష్టపడ్డారు అంటే దానికి ఫలం కూడా, సుఖము, ఖుషి అనేది లభిస్తుంది. కష్టఫలము వేరే వాళ్ళు మీ పైన చాలా మంచి భావన ఉంచారు, మీకు సహాయం చేశారు, మీరేమీ అడగలేదు, హృదయపూర్వకంగా మీకు ఇచ్చారు, ప్రీతిగా ఇచ్చారు, మీకు అది సుఖం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ భావన మంచిగా ఉంది, మీకు వాళ్ల పట్ల నాకు కావాలి అనే భావన లేకుండా ఉంది అంటే దాని రిజల్ట్ ఈ విధంగా ఉంటుంది. మీకు భావన లేకుండా, ఆశ లేకుండా, కోరిక లేకుండా ఉన్నప్పుడు వేలింతల ఇతరుల నుంచి మీకు సహాయం అనేది ఈజీగా పాలలాగా మీకు లభిస్తుంది. ప్రేమతో, భావనతో ఇస్తారు మీకు, మంచి భావనతో మీకు ఇవ్వడం జరుగుతుంది. కానీ అడుక్కున్నారు, అది నీళ్ల లాంటిది. అడుక్కోవడం అంటే నీళ్ల లాంటిది. అడుక్కున్నారు కాబట్టి ఇచ్చారు, అవసరమే లేదు. నేను అడుక్కున్నాను, వాళ్ళు ఇచ్చారు. అడుక్కోకుండా ఇచ్చేదానికి మహత్వం ఉంటుంది, అడుక్కున్న తర్వాత ఇచ్చేదానికి నీళ్లతో సమానమైనటువంటిది. ఇప్పుడు ఎక్కడైనా నీళ్ళని అడుగుతారు, అడిగి నీళ్లు ఇప్పించుకుంటారు, పాలను అడగరు. పాలు వేరే, వాళ్ళంతటి వాళ్ళు ఇచ్చేది అది వేరే మాట, కానీ నీళ్ళని అడుగుతారు. జబర్దస్త్ తీసుకోవడం అది, బ్లడ్ దానంతట అదే రాదు, జబర్దస్తిగా తీస్తేనే రక్తం వచ్చేది. ఆ విధంగా జబర్దస్తిగా తీసుకున్నాము అంటే అది ఎట్లా ఉంటుంది, జబర్దస్తిగా రక్తం తీసుకున్నప్పుడు బాధ కలుగుతుంది. వేరే వాళ్ళ నుంచి మనం ఆశించి, వాళ్ళ నుంచి మనం ఫలం కోరుకొని అది వచ్చింది అంటే అది జబర్దస్తిగా తీసుకున్నట్ల దాని నుంచి సుఖం ఎప్పుడు దొరకదు మనకి. సహజంగా పాల సమానంగా దొరికే దాంట్లో సుఖము, శాంతి, ఆనందం ఉంటుంది. లాక్కున్నాము అంటే అది రక్తంతో సమానమైనటువంటిది, ఇతరుల నుంచి ఆశించి అడిగి తీసుకున్నటువంటిది. మంచి కర్మ చేస్తూ వెళ్ళండి, ఫలం అనేది దానంతటదే లభిస్తుంది. ఇది కర్మ ఫిలాసఫీ నేర్పిస్తుంది. మంచి కర్మ చేశాము అంటే దాన్ని వర్ణన చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. కొద్దిమంది సేవ చాలా చేస్తారు, వాళ్లను పెద్దవాళ్లు పొగుడుతారు వాళ్ళని. చాలా మంది వాళ్ళని గురించి అనుకుంటారు, వర్ణన చేస్తారు. పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ల గురించి మనం పరిచయం ఇస్తూ ఉంటాం. అనేక మందితో మనం ఉపన్యాసం ఇచ్చేటప్పుడు, పెద్దవాళ్లు వచ్చినప్పుడు, మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాళ్ల పరిచయం ఇచ్చేటప్పుడు వాళ్ళని గురించి పరిచయం మనం లాస్ట్ లో వినాల్సి పడుతుంది షార్ట్ గా. సత్యత అనేది ఎప్పుడైతే చెప్పబడుతుందో, సత్యతకు శక్తి అనేది చాలా లభిస్తుంది. చెడు పని చేశారు అంటే తప్పనిసరిగా చెప్పండి, కానీ మంచి పని చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. కొద్దిమంది వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు, అది తెలియజేయరు. కానీ మంచి పని నేను అది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను అని తెలియజేస్తారు. కానీ చెడు అనేదాన్ని వినిపించరు. మంచినైతే వినిపించుకుంటారు. ఏదైతే మిస్టేక్ చేశారో, తప్పు చేశారో, అది తనంతట తానే అండర్స్టాండ్ చేసుకోవాలి, తెలుసుకోవాలి. తర్వాత తెలియజెప్పితే కూడా, సారీ అడిగితే కూడా, మనం కర్మ లెక్కాచారం ప్రకారం కొంచెం పాపం తగ్గించుకున్న వాళ్ళు అవుతాం. ఎప్పుడు మనము ఇతరులను బ్లేమ్ చేస్తూ ఉంటాం, అవమానం చేస్తూ ఉంటాం, ఈ కారణంగా వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకుంటారు ఇట్లాంటి మాటలు. తల్లిదండ్రులు కూడా నేర్పించారు పిల్లలకి. వాస్తవంగా చాలా సార్లు తల్లిదండ్రుల నుంచే ప్రారంభం అవుతుంది. చిన్న బిడ్డ పడిపోయారు, ఏడవడం మొదలు పెడతారు. పడినప్పుడు, ఏడ్చినప్పుడు ఏం చేస్తుంది అమ్మ, నా బిడ్డను నువ్వు పడవేశావు అని చెప్పి చీచీ అంటుంది. ఏమిటి భూమిని, ఈ నేలనే నా బిడ్డను పడేసిందని తిట్టడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే బిడ్డను డైవర్ట్ చేయడానికి, దుఃఖం పోగొట్టడానికి, అంటే బిడ్డ పడడానికి భూమిని నింద చేశారు. మరి స్కూల్కి వెళ్లారు అంటే పిల్లలు కొంతమందిని ఎవరైనా కొట్టారు అంటే ఎవరు కొట్టారు, ఏడుస్తూ వీళ్ళు నన్ను కొట్టారు అని చెప్తారు. అప్పుడు ఎందుకు మా బిడ్డను కొట్టారు అని అడుగుతారు. మీ కొడుకు మొదట కొట్టారు, ఎందుకు నువ్వు కొట్టావు అని బిడ్డను ప్రశ్నించరు. కానీ నా బిడ్డ మంచివాడు, మీ బిడ్డనే మా బిడ్డను కొట్టారు అని చెప్పి తిట్టడం మొదలు పెడతారు. ఎక్కడ ఏం నేర్చుకుంటారు బిడ్డ అప్పుడు? ఇదంతా అటాచ్మెంట్. తర్వాత అహంకారం కూడా, ఈ రెండు పనిచేస్తూ ఉన్నాయి. ప్రేమ, మోహం అనేది, అహం అనేది, ఇది దీని నుంచి పాపం అనేది పెరుగుతూ పోతుంది. చిన్న పిల్లలకు కూడా చెడు నేర్పించడం జరుగుతుంది. ఇదంతా మన మిస్టేక్, తప్పు. చాలా మంది ఇప్పుడు ఎన్నో రకాలుగా చెప్తూ ఉండే మాటలంతా మనం పేపర్లలో వింటూ ఉంటాం. ఎవరెవరి తప్పుల గురించో చాలా వర్ణిస్తూ ఉంటారు, ఎందుకు అలా చేశారు అనే విషయాలు. కానీ చాలా విషయాలు మనం అంతర్గతంగా కర్మ ఫిలాసఫీ గురించి తెలుసుకోవాలి. మనం చేసేటటువంటి పనులకంతటికీ రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది స్వయం ఆలోచన చేయకుండా, వాస్తవంగా మనము మనల్ని గురించి ఆలోచించడం మానేసి ఇతరుల గురించి తప్పులు పట్టడం అనేది ఎక్కువ ఉంటుంది. మనము ఏదైనా ఫలం ఆశించినప్పుడు భూమిని చదును చేయాలి, విత్తనాలు సరిగ్గా ఉండాలి, దాన్ని రక్షించాలి, నీళ్లు ఉంచాలి. ఈ విధంగా ఉన్నప్పుడే లాస్ట్ పరిణామం అనేది రిజల్ట్ అనేది మంచిగా వెలువడుతుంది. అప్పుడు సుఖం లభిస్తుంది, మనం తినచ్చు, ఇతరులకు తినిపించవచ్చు, అందరికీ పంచవచ్చు. తనువుకు సుఖము, సంబంధంలో సుఖము, ధనము యొక్క సుఖము అందరూ స్వీకరిస్తారు. ప్రాప్తి చాలా బాగుంటుంది. అది కర్మఫలం. స్థూలంగా ఫలం తినండి, తినిపించండి, నీ దగ్గర ఉంచుకోవద్దు. నువ్వు సుఖం అనుభవించావంటే సుఖం ఎక్కువ అవుతుంది. సుఖం ఇస్తే సుఖం లభిస్తుంది. వాస్తవంగా అయితే సుఖం ఎప్పుడు ఇచ్చే కొద్దీ తరగదు. ధనము అనేది పంచుతూ ఉంటే తగ్గిపోవచ్చు, కానీ శాంతి సుఖము అనే ధనాన్ని దానం చేసే కొద్దీ, జ్ఞాన ధనాన్ని దానం చేసే కొద్దీ వృద్ధి అవుతుంది, కానీ తగ్గిపోవడం అనేది లేదు. కాబట్టి కర్మ యొక్క గతిని తెలుసుకోవడము అంటే కర్మాన్ని ఫలాన్ని రెండింటినీ తెలుసుకోవడం. ఆలోచనలను గురించి మనం యోచన చేయాలి. కర్మ అనేది బీజం కా, థాట్స్, ఆలోచన అనేది విత్తనం. ఎందుకంటే విత్తనాలను బట్టే ఫలం. మరి ఆలోచనల ద్వారానే కర్మ ఉంటుంది. కొన్నిసార్లు మన ఆలోచనలు సరిగ్గా ఉండవు, కానీ మాటలు బాగుంటాయి. మరణించాలి అనుకుంటారు లోపల, బయటికేమో జీవించు జీవించు అని ఆశీర్వదిస్తూ ఉంటారు. అంటే చెడు ఉంటుంది లోపల, బయటికి బాగుండడం. ఇది లోపల ఉండేదే వాస్తవంగా. లోపల ఒకటి పైన ఒకటి అంటారు దీన్ని. కానీ ఏది లోపల ఉంటుందో వాస్తవంగా అది ఎప్పుడో ఒకసారి బయటపడడం అనేది జరుగుతుంది. లోపలే లోపల ఉండిపోదు. కాబట్టి ఏ శబ్దాలు మనం మాట్లాడుతూ ఉన్నాం అనుకుంటామో అది మనసులో నుంచి బయటకు వస్తుంది, నోటి ద్వారా ఎప్పుడో ఒకసారి, లేదు కర్మ ద్వారా అయినా కనబడుతుంది. అలాంటి కర్మ మనము చేయకూడదు అంటాం. ఒక పని, ఒక సిగరెట్ తాగుతూ ఉన్నారు అనుకోండి, అదేమైంది, మాటి మాటికి అలవాటు అయింది అంటే తాగుతూ ఉంటారు. ఒకసారి మీరు తాగారు, మిమ్మల్ని చూసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా అనుసరిస్తారు. ఇంకొకటి, ఒకసారి తాగేసి ఊరికైపోరు, అది అలవాటు అంటే మాటి మాటికి అదే పనే చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ అలవాట్లు అనే దాంట్లో వాస్తవంగా ఇది పర్సనాలిటీ, ఇది వ్యక్తిత్వము. ఇది మీ అలవాట్ల నుంచినే మీ వ్యక్తిత్వం తయారయ్యేది. వ్యక్తిత్వం పైన గమనం ఉంచాలి అంటే దాన్నే భాగ్యం నిర్ధారితం చేస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి. వ్యక్తిత్వం తయారు చేసుకోవాలి అంటే ఏం చేయాలి? అలవాట్లను కూడా మార్చుకోవాలి. ఎలాంటి వ్యవహారం చేయాలి, ఎవరితో ఎలాంటి వ్యవహారం చేయాలి, ఎవరు ఎట్లా అయినా ఉండని అది ఆలోచించొద్దు, చింతించొద్దండి. వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అవమానపరిచారు, ఈ కారణంగా నేను చేశాను కాదు, వాళ్ళు ఎలాగైనా ఉండని, నేనేం చేస్తూ ఉన్నాను, వాళ్ళు కొట్టారు, నేను వాళ్ళను కాల్చాను అంటే వాళ్ళు నన్ను కొట్టారు కాబట్టి నేను కాల్చాను. మరి వాళ్ళు కొట్టారు అంటే నువ్వెందుకు కాల్చావు, నువ్వెందుకు హత్య చేశావు? మరి కొట్టినటువంటి వాళ్ళకి శిక్ష పడుతుంది, మరి శిక్ష కాల్చినటువంటి వాళ్లకు జైలు శిక్ష పడుతుంది. ఎవరు ఏదైనా చేయని, నేనేం చెయ్యాలి? అయితే చేతులకి లా తీసుకోకూడదు, చట్టాన్ని మన చేతులకి తీసుకోకూడదు. రిపోర్ట్ చేయండి, గవర్నమెంట్ కూడా చెప్తుంది చట్టాన్ని చేతులకి తీసుకోవద్దు, మాకు రిపోర్ట్ చేయమని. ఎందుకంటే దాని పరిణామం, కర్మ పరిణామం మనమే అనుభవించాల్సి పడుతుంది. ఇప్పుడు తెలియడం లేదు నాకు ఈ కర్మకి శిక్ష పడుతుంది అని, కానీ ఖచ్చితంగా ఈ కర్మ అనేది ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోజు అనుభవించాల్సి పడుతుంది. ఇప్పుడు తెలుసుకోవడం లేదు ఇది చెడు పని, ఇది మంచి పని అనే విషయం. కానీ బాధ్యత మీపైనే బాధ్యత ఉంది. ఇది కర్మక్షేత్రము అంటే ఈ కర్మక్షేత్రంలో మన కర్మ చేసి తీరాలి. కానీ ఆ కర్మ అనేది మన బేస్, మన పునాది. కానీ సత్యమైనటువంటి సంపత్తి ఇది కర్మ అంటే. మనం ప్రపంచం నుంచి ఏమి తీసుకెళ్ళాము? ఈ ధనము, సంపద, ఇల్లు, భూమి, పిల్లలు, ఏది మన జతలో రాదు. వెళ్ళేటప్పుడు ఏది మన మన దగ్గర రాదు. ఏది వస్తుంది మన జతలో? మన కర్మ మన జతలో వస్తుంది. ఇంతకాలం మనం ఏం చేశాం మన జీవితంలో, అది మన జతలో వస్తుంది. ఇంకా ఏది మన జతలో రాదు. కాబట్టి మనం అటెన్షన్ ఏమిటిపైన గమనం ఉంచాలి అంటే, డబ్బు వెళ్లిపోయింది అంటే ఏమి వెళ్లిపోలేదు, అదేం పెద్ద మాట కాదు. ఆరోగ్యం పోయింది అంటే కూడా ఏది వెళ్లిపోలేదు, కొద్దిగా పోయింది కానీ ధనమంతా కాదు. మరి చరిత్ర వెళ్లిపోయింది అంటే అంతా వెళ్లిపోయినట్లా. ధనము కంటే, ఆరోగ్యం కంటే చరిత్ర అంటే చాలా గొప్పది వీటన్నిటికంటే. కాబట్టి అది ఒక మచ్చ, మచ్చ ఎప్పటికీ వెళ్లిపోదు. చరిత్ర వెళ్లిపోయింది అంటే ఒక జన్మ కాదు వెళ్లిపోవడం, జన్మ జన్మలకు చరిత్రహీనులవుతాం మనం. ఆ పాపకర్మం యొక్క మచ్చ అనేది, ఆ పాపకర్మకు శిక్ష అనేది మళ్లీ జన్మలు కూడా అనుభవించాలి. భ్రష్టాచారీలుగా కపటము, నింద, ఇవంతా కూడా వీటన్నిటి ద్వారా కూడా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. కానీ అది అలవాటు అయిపోయి ఉంటుంది, అలవాటు అయినది మాటి మాటికి చేస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు 100 రోజులు ఆనందం అనుభవించవచ్చు దొంగ, కానీ ఏదో ఒక రోజు మొత్తం అంతా సమాప్తి అవుతుంది. పట్టుకున్నారు అంటే సస్పెండ్ చేయడము, లేదంటే జైలు శిక్ష, ఈ విధంగా. కాబట్టి ఏదో ఒక రోజు కర్మకు దండన అనేది ఉంటుంది. ఇప్పుడు వ్యసనాలు ఉంటాయి చాలా మందికి, చెడు అలవాట్లు ఉంటాయి. ఆ దుఃఖంలోనే కొద్దిమంది మరణించే వాళ్ళు కూడా ఉంటారు జైల్లో కూడా, ఆ వాతావరణంలోనే, ఆ దుఃఖంలోనే, బయటపడకనే, అంటే శిక్ష అనుభవిస్తూ అనుభవిస్తూనే ఆత్మ మరణించింది, ఆత్మ శరీరం వదిలేసిందంటే ఎలాంటి చోటు జన్మ తీసుకుంటారు? అలాంటి వాతావరణం ఉండే చోటనే జన్మ తీసుకుంటారు. భవిష్యత్తు కూడా చెడిపోయింది, ఒక జన్మ కాదు జన్మ జన్మలు చెడిపోయాయి. కాబట్టి ఎప్పుడు మేల్కొంటామో అప్పుడే ఉదయం. ఈ రోజు ఎన్నో చేశారు, ఈ రోజు తెలివి వచ్చిందంటే ఈ రోజు మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు. ఈ రోజు మీకు ఉదయం లాంటిది. కొద్దిమంది సన్యాసులు కాకముందు దొంగ కూడా అయి ఉండొచ్చు, అలాంటి వాళ్ళు కూడా మంచిగా మారారు. చెడు అనేది వెళ్లిపోయింది అంటే వాళ్ళు దొంగ అనబడరు, మంచివాళ్లే, సన్యాసులే, సాధువే అనబడతారు. నాలో మార్పు రావడము అంటే అది గొప్ప విషయం. ఎంతో మంది మారడానికి కూడా అవకాశం ఉంది. ఎంతో మందిని చంపినటువంటి వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది. అక్కడ చాలా మంచిగా పరివర్తన అయ్యాడు, ఆయన శిక్షలు తగ్గించబడ్డాయి, ఎందుకంటే మార్పు అయ్యాడు కాబట్టి. ఆ విధంగా మనం అర్థం చేసుకోవడం ఏమిటంటే, మనల్ని మనం రక్షించుకోవడానికి మన చేతిలోనే మనకు అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఒక జన్మ చేసినటువంటి తప్పులు అనేక జన్మల వరకు అనుభవించేదానికి వీలవుతుంది కాబట్టి. ఈ కర్మ యొక్క జ్ఞానం నుంచి అయితే భయపడతారు చాలా మంది, ఏమవుతుందో నేను ఇలాంటి కర్మ చేశాను అని, ఏమవుతుందో నాకు అని భయపడడం కాదు ఇక్కడ కావాల్సింది. కర్మ ఫిలాసఫీ పైన ప్రేమ ఉంచుకోండి. కర్మ ఫిలాసఫీ ఏం నేర్పిస్తూ ఉంది అంటే, నువ్వు మారు, నువ్వు మారు. ఎంతవరకు మిమ్మల్ని మీరు మార్చుకోరో ఆ కర్మలు మన వెంటనే ఉంటాయి, చెడు కర్మ అనేది. మరి ఎలా మారాలి? మీ నీడ మీరు ఎక్కడికి వెళ్ళినా మీ దగ్గరే ఉంటుంది. అదేవిధంగా మీరు ఇటువైపు తిరిగి వెళ్లారు అంటే ఏమవుతుంది? పరిచయం మీకు కనబడకుండా ఉంటుంది. లేదు అంటే వెలుగు వైపు వెళ్ళినప్పుడు పరిచయం ఏమో, మీరు ఎక్కడికి వెళితే మీ పరిచయం మీ వెంటే ఉంటుంది అనే దానికి అర్థం ఏమిటంటే, మనం ఎక్కడ ఉంటే కూడా మన కర్మ లెక్కాచారం అనేది మన జతలో ఉంటుంది అనే దీని అర్థం. ఎందుకంటే తప్పు చేసేటటువంటి వాళ్ళు సదా ఆనందంగా ఉండే కాదు, మనసు తింటూ ఉంటుంది. కర్మ సిద్ధాంతం పైన ప్రీతి ఉంచుకోండి. ఇదే నేర్పిస్తుంది, నేను మారాలి. ఈశ్వరుడి ఇంటిలో లేట్గా ఏదైనా జరగొచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అందేరే చీకటి లేదు, ఎందుకంటే పూర్ణ న్యాయాధికారి పరమాత్మ ధర్మరాజు. అయితే ఎవరు చూస్తారు అనుకుంటారు మనుషులు పాపం చేసేటప్పుడు, కానీ అన్ని భగవంతుడికి తెలుసు. కాబట్టి కర్మ ఫిలాసఫీ పైన ఎంత ప్రేమ ఉంటుందో మనకు, అంత మనల్ని మనం మార్చుకోవడానికి వీలవుతుంది. నేను ఎలాంటి వ్యవహారం చేయాలి, నన్ను నేను చూసుకోవాలి ఎలాంటి వ్యవహారం చేస్తూ ఉన్నానని. చాలా తెలివైనటువంటి వాళ్ళు అంటారు, బాబా దూరంగా ఉండే దృష్టి బాగా కనబడుతుంది, దగ్గర ఉండే వస్తువులు కనబడినటువంటి దృష్టి ఉంటుంది అని. దగ్గర వస్తువులు కనబడవు అంటే ఇతరుల లోపాలు బాగా కనబడుతూ ఉన్నాయి, దూరదృష్టి బాగుంది. దగ్గర దృష్టి అంటే తన యొక్క లోపాలు కొద్దిమంది తెలుసుకోలేరు. కాబట్టి కర్మ ఫిలాసఫీ అనగా ఏది చేస్తే ఏం ప్రతిఫలం వస్తుందని తెలుసుకోవడమే. టోటల్ బాధ్యత అంతా మన జీవితానికి సంబంధించి మనపైనే ఉంది. నేను ఎవరిపైనా దోషం వేయకూడదు, ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇతరులను మనం అవమానం చేశాము, దోషం వెతికాము అంటే వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు, వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళు, ఈ విధంగా నేనేం చేయాలి, నేను ఎలా ఉన్నాను, ఇది ఆలోచన చేయాలి. కాబట్టి నా జీవితం పైన బాధ్యత అంతా నా చేతిలోనే ఉంది. మరి ఇంకా ఏదైనా మనకు అవమానము బాధలు ఇబ్బందులు వచ్చాయంటే అది నా కర్మ లెక్కాచారం, నేను ఎవరిని బ్లేమ్ చేయకూడదు ఒకటి. రెండవది, నాకేమైనా వచ్చింది అంటే అది నవ్వుతూ నవ్వుతూ అనుభవించాలి, ఎందుకంటే లెక్కాచారం అనేది సమాప్తి అవుతుంది. ఏది జరుగుతూ ఉందో దాంట్లో మంచే ఉంటుంది, కళ్యాణం ఉంది, ఇది తెలుసుకోవాలి. ఏది జరిగిపోయిందో మంచిది, జరుగుతూ ఉండేది చాలా మంచిది, జరగబోయేది కూడా చాలా చాలా మంచిది, ఇది గీతాసారం. కాబట్టి ఇతరులను బ్లేమ్ చేసేదానికి బదులుగా నేను మార్పు కావాలి. మరి ఏది వచ్చినా ఖుషీగా స్వీకరించాలి, జీవితం అప్పుడే నా జీవితంలో పరివర్తన అనేది రాగలదు. ఎప్పుడైతే నా జీవితంలో పరివర్తన అనేది వస్తుందో, సత్యమైనటువంటి శాంతి, సత్యమైనటువంటి ఆనందం అనేది నా కర్మల ద్వారా నేను అనుభవం చేసుకోగలను, ఇతరులకు కూడా దీన్ని ఇవ్వగలుగుతాను. కర్మలను పరివర్తన చేసుకోండి, పరివర్తన చెయ్యండి. నేను అసలు కర్మే చేయను, అలాంటి నేను ఈ ప్రపంచంలోకి రావాలి అనేదే లేదు. ఈ ప్రపంచమంతా దుఃఖము మాయ, నాకు అసలు జనన మరణాల్లో రావాలనేదే లేదు అని కొద్దిమంది అంటారు. నాకు మోక్షం దొరికింది అంటే నేను ఉపరామ స్థితిలో పైన ఉండిపోతాను పరమాత్ముడి దగ్గర అంటారు. పరమాత్ముడు కర్మ ఫిలాసఫీలు ఇది కూడా తెలియజేశారు, మీరు ఖచ్చితంగా వచ్చి తీరాలి. ప్రతి ఒక్కరు యాక్టర్, ఆత్మలంతా యాక్టర్ లోపల యాక్టింగ్ యొక్క కళ ఉంటుంది అంటే ఖచ్చితంగా స్టేజ్ మీద కళను ప్రదర్శితం చేస్తారు. కళ ఉండేవాళ్ళు నేను చూపించాలి అని అనుకుంటారు. కర్మ చేయడం కూడా ఒక కళ, ఇది ప్రతి ఒక్కరిలో ఫిక్స్ అయి ఉంది. ఈ ప్రపంచం అనే నాటకంలో ఈ శరీరం అనే వస్త్రము కావాలి, ఆత్మ యాక్షన్ ఈ శరీరం ద్వారా నిర్వర్తిస్తోంది. కర్మ నుంచి వైదొలగడం కాదు, అర్జున్ అన్నాడు నేను యుద్ధం చెయ్యను అని. భగవంతుడు చెప్పారు యుద్ధం ఖచ్చితంగా చేయాలి, దీని నుంచి వైదొలగరాదు. ప్రపంచంలో నేను రాకూడదు, ఇది దుఃఖము, ఈ విధంగా ఆలోచన చేయకూడదు. ఈ ప్రపంచమంతా సుఖస్వరూపమే. మనకు మంచి కర్మ చేయడం నేర్చుకున్నాము మనము అంటే మనం దోషం వెయ్యం. హిందీలో సామెత ఉంది, డ్యాన్స్ రానటువంటి వాళ్ళు అన్ని అవయవాలు సరిగ్గా ఉంటే కూడా డ్యాన్స్ చేయలేరు, డ్యాన్స్ వచ్చినటువంటి వాళ్ళు అవయవాలు లోపంగా ఉంటే కూడా చేయగలుగుతారు. కాబట్టి ప్రపంచం మీద దోషం వేయద్దు, ఇతరుల వైపైన దోషం వేయద్దు. మరి మనం మార్పు కావాలి, ఎలా మార్పు కావాలి, మన బుద్ధిలో పరివర్తన తీసుకొని రావాలి. వృత్తి అనేది మార్పు కావాలి. వృత్తి నాలుగు ప్రకారాలుగా కూడా ఉంటుంది. మొదటిది రాక్షస వృత్తి ఒకటి. అది ఎలా ఉంటుంది? అది నాదే, ఇది నాదే, అన్ని నాదే, అసత్యము, నిందలు, గ్లాని, అది ఇది ఇలాంటివంతా చేసేదాన్నే రాక్షస ప్రవృత్తి అని చెప్తారు. ఇతరుల వస్తువులనంతా మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇది దొరుకుతూ ఉంది. అలాంటి వస్తువులు మనకి సుఖం ఇవ్వలేవు, ఇతరుల వస్తువులు మనకు సుఖం ఇవ్వవు. చోరీ దొంగతనం చేసేవాళ్ళు దొంగలించారు అంటే వాళ్ళు ఎప్పుడే కానీ సుఖం అనుభవించలేరు. ఎలాంటి కర్మ చేస్తూ ఉన్నారు, మరి ఫలం ఆనందం లేదు వాళ్ళకి. నీది ఇంకా రెండవది, నీది నీదే, నాది నాదే. నా దానిలోకి వచ్చినట్లయితే జగడ, ఆస్తుల విషయంలో కూడా ఎన్ని రకాలుగా తగాదాలు, కోరట్లు వెళ్ళడం ఇవన్నీ చూస్తూ ఉన్నారు. ఇది నా భాగం, ఇది మీ భాగం, ఇక్కడ గోడలు నిర్మించాలి, ఇలాంటివంతా అన్నా తమ్ముళ్ళే శత్రువులు అవుతూ ఉన్నారు. ఇది నీది, అది నాది అనే భావనలతో ఈనాడు ఈ ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. వాళ్లతో మాట్లాడరు కానీ ప్రేమ అనేది సమాప్తి అవుతూ ఉంది. ఇంకా మూడవది డివైన్ అంటే దివ్యత్వంతో కూడినటువంటిది. మనమందరికీ సంబంధించినటువంటి వాళ్ళం, అందరూ మన వాళ్ళు, ఈ విధంగా అనుకోవడం. ఈ ప్రపంచంలోకి మనమేమీ తీసుకురాలేదు, ఈ ప్రపంచం నుండి మనమేమీ తీసుకుని పోము అనేటటువంటి వాళ్ళు మూడవ రకం. ఇది ఖుషీ ఖుషీగా సుఖం అనుభవిస్తాం, నేను సుఖమిస్తాను అప్పుడు నాకు సుఖం లభిస్తుంది. ఇచ్చే దాంట్లో ఎంత ఖుషి ఉంటుందో తీసుకునే దాంట్లో అంత సుఖం అనిపించదు, అంత ఆనందం ఉండదు. ఇది దివ్యత్వంతో కూడినటువంటి పని. అంత భగవంతుడిదే, నాది అని కాదు, అంత భగవంతుడిదే. ఈ తనువు, మనస్సు, ధనము నాది నాది కాదు, అంత మీది మీది అనుకోవడం. ఈ తనువు ఈశ్వరుడే, మనస్సు ఈశ్వరుడే, ధనము ఈశ్వరుడే, అంత ఈశ్వరుడే, నాది అనేదే లేదు. నేను ఇంట్లో ఉన్నాను, అంతకు ముందు ఎవరు ఉండేవాళ్ళు, నేను నాది ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు ఈ స్మృతి వస్తుందో అప్పుడు మన కర్మలపైన గమనం ఉంచుకోవడానికి వీలవుతుంది, వాటిని మార్చుకోవడానికి కూడా వీలవుతుంది. నాలుగు ప్రకారాలుగా కర్మ చెప్పబడుతుంది. ఒకటి పాపకర్మ, రెండవది పుణ్యకర్మ, మూడవది సత్కర్మ శ్రేష్ఠ కర్మ, నాలుగవది న్యూట్రల్. పాపము లేదు, పుణ్యము లేదు, అది న్యూట్రల్ కర్మ. నాలుగు ప్రకారాలు ఏ విధంగా కర్మ? పాపకర్మ యొక్క పరిభాష ఎలా ఉంటుంది అంటే, దేహాభిమానంతో ఏదైతే చేస్తూ ఉంటామో, వికారాలకు వశమయ్యి స్వయం చేస్తూ ఉంటాము, కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, ఈర్ష, ద్వేష, శత్రుత్వము, వీటి ఆధారంగా ఏ కర్మ చేస్తామో అది మనకు పాపం కింద లెక్కించబడుతుంది. మన ఖాతా లేకొస్తుంది పాపం ఖాతాలోకి. దయ ధర్మానికి మూలము అంటారు. పాపం అనేది అభిమానానికి సంబంధించినటువంటిది. కాబట్టి రెండు వాకిళ్లు ఉన్నాయి ఈ పాపం చేయడానికి. నేను అభిమానానికి రెండు వాకిళ్లు, నేను నాది, నేను నాది. ఎక్కడ నేను నాది అనేది వస్తుందో అక్కడ అభిమానం వస్తుంది. అప్పుడు రోబ్, తర్వాత ఆవేశం, ఇలాంటివంతా వచ్చి అది పాపకర్మ కింద లెక్కించబడుతుంది. ఈ వృత్తిని పరమాత్ముడు పరివర్తన చేసుకునే విధానాన్ని కూడా తెలియజేశారు. నేనెవరు? నేను అంటే ఆత్మ. నేను నేను అనేది అలవాటు ఉంది కదా, అయితే ఇంత మార్చుకోండి. నేను ఫలానా ఫలానా అనే దానికి బదులు నేను ఆత్మ, దేహానికి బదులు ఆత్మ. మరి ఎలాంటి ఆత్మ? నేను శాంతి స్వరూపాత్మ. మరి కోపం వచ్చినప్పుడు తలంచండి ఈ విధంగా, నేను శాంతి స్వరూపాత్మ. ఓం శాంతి. ఆత్మ శాంతి స్వరూపమును. నేను ఆత్మ అనేది గుర్తుంచుకోవాలి. మరి అట్లాంటప్పుడు నాది నాది, ఆత్మదేది? నేను రాజస్థాన్ లో ఒకరింటికి వెళ్ళాను, పిల్లలంతా ఆడుకుంటూ ఉన్నారు. అక్కడ ఒకరు చాలా ముద్దుగా ఉన్నారు. మీ బిడ్డనా అని అడిగా నేను. వాళ్ళు తిరిగి చెప్పారు మీ బిడ్డ అని. అది ఎలాగా అనుకున్నారు. అప్పుడు ఆమె అన్నారు, నేనెప్పుడు మా బిడ్డను నా వస్తువును నాది నాది అనను మీది అని చెప్పే అలవాటు ఉంది అని చెప్పారు. కన్నడలో గుజరాతీ వాళ్ళు కూడా మన మన అనేది అలవాటు ఉంటుంది. తర్వాత కలుస్తాం అనే మాట కూడా వస్తూ ఉంటుంది వెళ్లేటప్పుడు. అది పాజిటివ్ ఆలోచన. నాది నాది అనే భావన లేకుండా మనది అనేది, మీది అనేది. పాప కర్మ నుండి దుఃఖమే లభిస్తుంది. మొత్తం వికారాలంతా దుఃఖానికి కారణం. పుణ్యకర్మ అని ఏమిటిని చెప్తాం? ఏ ప్రకారమైనటువంటి దానం, అన్నదానము, వస్త్రదానము, భూదానము, గోదానము, నేత్రదానము, ఫిజికలీ ఎవరికైనా మనం సహాయం చేయడం, ఇదంతా కూడా పుణ్యకర్మ కింద లెక్కించబడుతుంది. సమయం దానము, శక్తి దానము, విశేషతలను దానము, కళలను దానం చేయడం, ఇదంతా ఏమీ ఆశించకుండా చేసేది. ఇది పుణ్యంగా తయారవుతుంది మనకి. ఎప్పుడు పుణ్యం అవుతుంది అంటే ఎవరికి మనం ఇస్తున్నాము. అయితే ఏమీ ఆశించకుండా మనం చేసినప్పుడు పుణ్యం తయారవుతుంది. నేను సహాయం చేస్తున్నాను, నాకు పేరు రావాలి, నాకు గౌరవం రావాలనుకున్నప్పుడు పుణ్యకర్మ కింద లెక్కించబడదు. కాబట్టి నేను చేసేటటువంటి పని ఎలా ఉండాలి అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి. ఏమి ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేసినప్పుడే మనకు అది పుణ్యకర్మ కింద లెక్కించబడుతుంది. దీని ఆధారంగా మనం చూసినట్లయితే వర్తమాన సమయంలో మనం ఆరోగ్యంగా ఉన్నాం. మరి మనం పుణ్యకర్మ చేసినందుకు ఫలం ఇది. నేను ధనవంతులుగా ఉన్నాను అంటే అది పుణ్యకర్మ చేసినందుకు ఫలము. సంబంధాలు బాగున్నాయంటే అది కూడా పుణ్యకర్మ యొక్క ఫలము. ఖచ్చితంగా ఫలం అనేది దొరుకుతుంది. ఏమి ఆశించకుండా కూడా మనకు ఫలం అనేది లభిస్తుంది. ఏది ఉందో అది నా దగ్గరే ఉంచుకోకూడదు. ఎందుకంటే విత్తనం నా దగ్గరే ఉంచుకుంటే అది ఎండిపోతుంది. భూమిలో వెయ్యాలి, బ్యాంకులో వెయ్యండి, అది ఎక్కువ అవుతుంది. ఇంట్లో ఉంటే అది ఎక్కువ కాదు, ఇంట్రెస్ట్ వస్తుంది బ్యాంకులో వేస్తే. అదే విధంగా సమాజానికి సేవ కూడా అవుతుంది బ్యాంకు ద్వారా. కాబట్టి చారిటబుల్ యాక్షన్ అంటారు దీనికి. అయితే ఫలం అనేది భగవంతుడికి వదిలేసి మనం నిజాయితీగా నిస్వార్థంగా చేయాలి. దాని నుంచి మనకు ఎక్స్పీరియన్స్, మనకు అనుభవం కూడా అవుతుంది. మనం శాంతి శక్తి అనేది కూడా పరమాత్ముడు ఏం నేర్పిస్తూ ఉన్నారు మనకి? సుకర్మ, శ్రేష్ఠ కర్మ నేర్పిస్తూ ఉన్నారు. ఏది సత్కర్మ? ఆత్మ జ్ఞానం నుంచి, పరమాత్ముడి యొక్క జ్ఞానం నుంచి, పరమాత్ముని తలంపు చేసే దాని నుంచి, మనం ఇన్స్ట్రుమెంట్ ఒక పరికరం అనుకుని కర్మ చేసే దాని నుంచి సత్కర్మగా తయారవుతుంది. తనువుతో సేవ, ధనం నుంచి సేవ, మనస్సుతో సేవ, వీటన్నిటి నుంచి కూడా జ్ఞానం ద్వారా సేవ, ఇదంతా సత్కర్మ కింద లెక్క. మరి సత్కర్మకు ఫలం ఏమిటంటే చాలా ఉన్నతంగా ఉంటుంది. ఏ విధంగా అవుతుంది సత్కర్మ? మన జీవితంలో చరిత్ర, మన జీవితమే చరిత్రవాన్గా కావాలి. లేదు అంటే మన సత్కర్మ అని లెక్కించబడదు. అయితే వాస్తవంగా సత్కర్మ అంటే నియమంగా, మర్యాదగా, శాంతియుతంగా చేసేదాన్ని సత్కర్మ. అయితే వాస్తవంగా శాంతి అనేది చాలా ముఖ్యం. ఎంత డిసిప్లైన్ గా, ఎంత క్రమశిక్షణగా నడుచుకుంటాము, నియమంగా నడుచుకుంటాము, గౌరవపూర్వకంగా నడుచుకుంటాము, ఇవంతా కూడా పునాది, మంచి సంస్కారాలు. మహల్ను తయారు చేయడం అంటే ఈ నియమాలు పద్ధతులు అనే పునాది చాలా అవసరం. ఇదే సత్కర్మ. జ్ఞానం యొక్క ప్రకాశం అనేది మనలో ఉండాలి. నెగిటివ్ సంకల్పాలు కూడా వస్తూ ఉంటాయి, కానీ వాటిని మార్చుకొని, అయితే నెగిటివ్ సంకల్పాలు అణచడానికి కూడా పోగొట్టుకోవడానికి పేషెన్స్ ఓపిక కూడా ఉండాలి, సహనం ఉండాలి. మన పాజిటివ్ సంకల్పాలు చేస్తూ మన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నట్లయితే చాలా జన్మల వరకు మనము మనుషుల నుంచి దేవతలుగా కావచ్చు, నరుల నుంచి నారాయణులుగా, నారీల నుంచి మహాలక్ష్మిలుగా, దేవీ దేవతలుగా కావచ్చు. ఈ దేవస్వరూపంలో మన కర్మ చేసినప్పుడు న్యూట్రల్ గా ఉంటుంది. అంటే అక్కడ మనము పాపము చెయ్యము, పుణ్యము చెయ్యము. సత్యుగం త్రేతాయుగంలో ఇక్కడ చేసినందుకు సత్కర్మకు ఫలమేమి, అక్కడ 21 జన్మలు మనము ఫల రూపంలో అనుభవిస్తాం. మన కర్మఫలం అనుభవిస్తూ ఉన్నాం, అది మనకు తెలుసు. మనం పంచుతూ ఉన్నాము, అది తింటూ ఉన్నాము, అది కూడా కర్మఫలమే, కర్మరూపం. అది ఫలము అంటే అది కర్మరూపం. అది సత్య త్రేతాయుగాల్లో ఫలం అనుభవిస్తాం ఇక్కడ చేసినందుకు. శ్రేష్ట కర్మ అనే బీజం ఇక్కడ చేస్తే ఫలము అనేది 2 యుగాల్లో మనం అనుభవించగలుగుతాం. చాలా మంది అనుకుంటారు, నేను పాపకర్మ చేసినట్లయితే 84 లక్షల జీవరాశులు లేకపోతాను, జంతువులు పక్షులు లేకి అని. కానీ వాస్తవంగా మనిషి జన్మ తీసుకున్నటువంటి ఆత్మ తిరిగి మనిషి శరీరంలోకే వెళ్తుంది. 84 జన్మలు తీసుకుంటారు అంతేకాని మనిషి 84 లక్షల జీవరాశుల్లోకి వెళ్లడం ఉండదు. పరమాత్ముడు మన ఆత్మలకు తెలియజేశారు. ఇప్పుడు 84 లక్షలు అనేది వాస్తవంగా అది కాదు, కర్మలేఖాచారం ప్రకారం అనుభవించడము, జన్మలు తీసుకోవడం అని జంతువులకు పక్షులకు చెప్పడం జరగదు. కర్మలను మార్చుకోవడము ఈ ఆధారంగా, కర్మల ఆధారంగా 3 విషయాలపైన గమనం ఉంచాలి. ద్వాపర కలియుగం నుండి మనం ఇంత పాపకర్మ చేస్తూ వచ్చాము, వాటిని మనము ఇక్కడ సమాప్తం చేసుకోవాలి. ఎలా సమాప్తం చేసుకోవాలి? పరమాత్ముడి యొక్క తలంపు ద్వారా. పరమాత్ముడు తెలియజేస్తారు, నన్ను తలంపు చేసినట్లయితే పాపం నుంచి నిన్ను ముక్తి చేస్తాను. పరమాత్ముడి తలంపులో లేరు అంటే అది రాజయోగం కాదు. అనేక జన్మల యొక్క పాపం అనేది బరువు మన తలపైన ఉంది, అది ఎలా సమాప్తం కావాలి అంటే దానికి రాజయోగం ఆధారం. లేదంటే చాలా శిక్షలు అనుభవించాలి, అప్పుడు సమాప్తం చేసుకోగలుగుతాం. అందుకే ఈశ్వరుడు ఇంటిలో లేట్ అవుతుంది ఈశ్వరుడు ఇంటిలో, కానీ అంధేరేనై చీకటి లేదు. ఇప్పుడు మనం అనేక జన్మలు మనం సుఖంగా ఆనందంగా ఉండడానికి వీలవుతుంది. ఈ పాపకర్మ పోగొట్టుకునే దాని నుంచి, ఈ పాపకర్మను కాల్చడానికి మొదట మనం పరమాత్ముడి తలంపులో ఉండాలి. ఇంకా రెండవది, ముందుకు పాపకర్మ చేయకూడదు. కామ క్రోధ లోభ మోహ అహంకారాలకు వశమయ్యి మనం కర్మ చేయకూడదు. ఇప్పుడు ఎవరు వచ్చారు ఇక్కడ అందరి వాళ్లకు తెలియజేయడం అనగా, మీరు తీర్థస్థానానికి వచ్చారు, ఇక్కడ ఏం చూసి వెళ్తారు, తీసుకొని వెళ్తారు, ఇక్కడ ఏమి ఇచ్చి వెళ్తారు, దానం చేసి వెళ్తారా? 5 పైసల దానం అంటే ఏమిటి అర్థం? ఉన్నాయి కదా, ఎలాంటి పైసలు? కామము క్రోధము లోభము మోహం అహంకారు అనే 5 పైసలు ఇక్కడ దానం చేసి వెళ్ళండి. ఎంత 5 5 తక్కువే, కానీ చాలా మోటా లావైనటువంటివి ఇవి, చాలా పెద్దవి ఇవి. శివబాబా చెప్తూ ఉన్నారు వీటిని దానం చేయండి, శివుడికి బలి ఇస్తారు కదా, అక్కుపూలు తుమ్మెత్తు పూలు ఇలాంటివంతా మిఠా ఫలాలు, మంచి పుష్పాలు ఉంచారు శివుడికి, అన్ని పనికిరానటువంటి పుష్పాలు భగవంతుడికి ఉంచుతారు. అంటే ఇక్కడ చెడును భగవంతుడికి మనం సమర్పణం చేస్తూ ఉన్నాం, అప్పుడే మనం శ్రేష్ట దేవతలు కావచ్చు. ఇంకా 3వది ఏమిటంటే సత్కర్మను జమ చేసుకోవాలి. ప్రతి కర్మ కూడా ఆత్మిక స్థితిలో ఉండి చేయండి, ప్రతి ఒక్కరిని ఆత్మ దృష్టితో చూడండి, మంచి గుణాలతో సేవ చేయండి, అప్పుడు ఇంత సత్కర్మగా తయారవుతుంది, మనిషి నుంచి దేవతలు అయిపోవచ్చు. ఎవరైనా మనకు దుఃఖం ఇచ్చారు అంటే పర్వాలేదు, అది ఏమి కాదు, అది వెనుకట అప్పు తీరిపోయింది, సమాప్తమైపోయింది, ఇంక అప్పు ఉండదు కదా. ఈ విధంగా అనుకోవాలి. డబ్బు పోయింది అంటే అది చేతిలో ఉండే మురికి లాంటిది, అది వెళ్ళిపోయింది. చరిత్రపైన గమనం ఉంచండి, అది నిజమైనటువంటి పుణ్యం, అది సత్యమైన సంపాదన. నేను చరిత్రవాణిగా కావాలి, నేను మంచిగా కావాలి, చాలా పెద్ద చింత విషయం, పెద్ద విషయం, పర్వతం లాంటి సమస్య వస్తే కూడా భగవంతుడికి వదిలేయండి. భగవంతుడికి మనం మన జీవితం అనే దాన్ని ఇచ్చేశాం. మన జీవితం అనేది ఎవరి చేతిలో ఉంది? భగవంతుడి చేతిలో ఉంది. ఏమైనా కానివ్వండి, అంత భగవంతుడికి వదిలేయండి. చెడు మంచి అన్నిటినీ, నష్టము లాభము అంత పరమాత్ముడికి వదలండి. దుఃఖం ఇవ్వకూడదు, దుఃఖము తీసుకోకూడదు. వాస్తవంగా అయితే ఈ బరువంతా తగ్గించుకోవాలి. పరమాత్ముడు మన జీవితాన్ని ఎంత శ్రేష్టంగా తయారు చేస్తారు అంతిమంలో ఇది కూడా తెలుసుకోండి. నేను యాక్టర్గా వచ్చాను ఈ ప్రపంచంలోకి, నేను ఏ కర్మ చెయ్యాలో మంచి కర్మే చెయ్యాలి. నేను మంచి యాక్టింగ్ చేయాలి, మంచి యాక్టింగ్. నేను ఏదైతే ఆత్మస్థితిలో ఉండి శ్రేష్టంగమైనటువంటి కర్మ అంటే అందరికీ సుఖమిచ్చే కర్మ చేస్తానో అప్పుడే దాని ఆనందం నేను అనుభవించగలను. ఎందుకంటే నేను హీరో పాత్రధారి. హీరో పాత్రధారికి ఎంత ఇనాం లభిస్తుంది, డబ్బులు ఎంత లభిస్తుంది వాళ్ళకి? ఇక్కడ మనకి ఏమి ఇనాం ఇస్తూ ఉన్నారు భగవంతుడు? మన హీరో పాత్రధారిగా ఉండి మంచి శ్రేష్ట కర్మ చేసినట్లయితే నువ్వు నారాయణుడిగా తయారవుతావు, లక్ష్మిగా తయారవుతావు. కాబట్టి ఇలాంటి కర్మ చేయకూడదు. పరమాత్ముడి పేరు చెడిపోయేటటువంటి పనులు, పెద్ద గొప్ప తండ్రి పిల్లలు అంటే ఎలా ఉండాలి, వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది? మా తండ్రి పేరు చెడిపోతుంది కదా, నేను ఇలాంటి పని చేస్తానేది ఉంటుంది. మరి భగవంతుడి పిల్లలం మనము అంటే మనం ఎలాంటి కర్మ చేయాలి? ఆయన పేరు ప్రతిష్టలు పైకి తీసుకొచ్చేటటువంటి పని చేయాలి మనం. ఆయన పేరు అంతటా వ్యాపించాలి. అది మనకు సత్కర్మగా తయారయ్యేటటువంటి కర్మ చేయాలి. అప్పుడు ఈ జన్మలో కూడా సుఖీగా ఉంటాం, జన్మ జన్మలు కూడా మనం మనుషుల నుంచి దేవతా రూపంలో సదా సుఖంగా అనుభవం చేస్తాం. అందరికి ఇష్టమేనా? ఏది అందరికి ఇష్టమేనా? ఇలా ఉండేది చేయటండి, ఇష్టమే కదా. ఎందుకు ఇష్టం కావాలి అంటే గుర్తుంచుకోండి, శివబాబా చెప్తారు, నేను ధర్మరాజు కూడా అవుతాను. మీరు ఏమేమి పాపకర్మ చేశారో అది గంట ఉందో అది ఖాళీ ఇక్కడ చేసుకోకపోతే ఈ సంగం యుగంలో ఇప్పుడు అప్పుడు వాటికి అనుభవించాలి. ఇప్పుడు విదేశాలకు ఏవైనా వస్తువులు తీసుకొని పోయేటప్పుడు కస్టమ్స్ అధికారులు పట్టుకుంటారు, తీసుకుపోనివ్వరు. ఇప్పుడు గంజాయి, సారా, డ్రగ్స్ ఇలాంటివంతా పట్టుకుంటారు, జైలుకు కూడా వెళ్లాల్సి పడుతుంది. ఎందుకంటే చెడు వస్తువులంతా వేరే దేశాలకు రవాణా చేస్తున్నందుకు. పరమాత్మ కూడా ఏం చెప్తూ ఉన్నారంటే, పరంధామానికి మీరు చెడు బుద్ధి ద్వారా వచ్చేకి సాధ్యం కాదు, పాపాన్ని ఖాళీ చేసుకోకుండా. నేను ధర్మరాజపురిలో మీకు చేతులు ఖాళీ చేపిస్తా శిక్షలు వేసి, మరి చెప్పండి ఇది బాగుందా? ఆ చేతులతో బాగా నింపుకుని రత్నాలతో మనం పైకి వెళ్ళాలి పరమాత్ముడి దగ్గరికి. పరమాత్ముడు కూడా మనకు సెల్యూట్ చేస్తాను అంటారు, వాహ్ వాహ్ నా పిల్లలారా వాహ్ అని కదా, వాహ్ 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 మేరా పరమాత్మా వాహ్ వాహ్. మన కర్మను శ్రేష్టంగా తయారు చేసుకునేకి పరమాత్మ శక్తిని ఇస్తారు. పరివర్తన అనేది మన జీవితంలో అవశ్యంగా తీసుకొని రావాలి. ఇవి చాలా శ్రేష్టమైనటువంటి జ్ఞాన విషయాలు. ఇవి జీవితంలో ధారణ చేసి మీ జీవితంలో మార్పు తీసుకొని రండి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.